ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోహాను సువార్త 8:1-30 వరకు వినండి. మొదటి 11 వచనాలు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ వృత్తాంతం. యేసు ఆలివ్ కొండకు వెళ్ళాడు. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు. గనుక ఆయన కూర్చుండి వారికి బోధిస్తున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తెచ్చి ఆమెను మధ్యలో నిలువబెట్టి ఆయన్ను అడిగారు, "బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాడు గదా. అయినా నీవేమి చెప్తున్నావు?" ఆయన మీద నేరము మోపాలని ఆయనను శోధిస్తూ ఈలాగున అడిగారు. అయితే యేసు వంగి నేలమీద ఏమో రాస్తున్నాడు. వారు ఆయనను పట్టువదలక అడుగుతూ ఉండగా ఆయన తల ఎత్తి చూచి వారితో అన్నాడు, "మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు." ఆయన మరల వంగి నేలమీద రాస్తూ ఉన్నాడు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉన్నది. యేసు తల ఎత్తి చూచి అడిగాడు, "అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవడూ నీకు శిక్ష విధించలేదా?" ఆమె, "లేదు ప్రభువా" అన్నది. అందుకు యేసు ఆమెతో అన్నాడు, "నేను నీకు శిక్ష విధించను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు." యేసు దేవాలయంలో వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని క్షమించాడు. ఈమె ఒక వ్యభిచారిణి. ఈమెనేమి చెయ్యాలి, ఎలాంటి శిక్ష విధించాలి అని ప్రభువును అడుగుతున్నారు. యేసు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లోకానికి వెలుగు అనే అంశం మీద మాట్లాడతాడు. ఈ ప్రబోధం ఎంతో అమూల్యమైంది. ఆయన నోట వెలువడిన వాక్కులివి. యేసు పాపాలను క్షమించగలడు. అట్టి అధికారము ఆయనకున్నది. తండ్రి ఆయనకిచ్చిన అధికారమది. అంతకు ముందు రోజు సన్హెద్రిను సభ సమావేశమైంది. మెస్సీయా ఈయన అవునా కాదా అనే విషయంలో వారు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. నికుదేము ఒక్కడే యేసు ప్రభువు పక్షంగా మాట్లాడాడు. అందరూ ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిపోయారు గాని ఒక్కడూ ప్రభువును తన ఇంటికి రమ్మని ఆహ్వానించిన వాడే లేడు. తెల్లవారగానే ఆయన తిరిగి యెరూషలేముకు వచ్చాడు. దేవాలయంలోకి వెళ్ళి కూర్చుండి బోధిస్తున్నాడు. అప్పుడు మతనాయకులు ఏమి చేశారో చూడండి. ఒక స్త్రీని లాక్కొచ్చారు. నీచమైన అసభ్యమైన పని అది. దేవాలయానికి బయట అంతా కలవరం కలకలం. ఆమెను నేలమీద పడేసి పశువును లాక్కు వచ్చినట్లు తెచ్చి అక్కడ పడేశారు. జనసమూహానికి ఇదేమిటో అర్థం కావటం లేదు. ఆమె తల రేగి ఉంది, బట్టలు చిరిగి ఉన్నాయి. మతాధిపతులు ఆమె పట్ల దురుసుగా, మోటుగా, క్రూరంగా ప్రవర్తించారు. ఆయన బోధిస్తున్నాడు. చాలామంది వింటున్నారు. అకస్మాత్తుగా ఒక స్త్రీని తెచ్చి అక్కడ పడేశారేమిటి? ఈమె వ్యభిచారము చేస్తూ ఉండగా పట్టుకున్నాము అంటున్నారు. ఆమె అపరాధి, పాపం చేసింది. నిజమే, యేసు ఆమె పాపాలన్నిటినీ క్షమించాడు. ఇక మీదట పాపం చెయ్యకు అని ఆమెను మందలించాడు. ఆమెను తెచ్చిన ఈ మతనాయకులకు ధర్మశాస్త్రం బాగా తెలుసు. లేవియకాండం 20:10 ఏమంటోందో వారికి తెలుసు. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వానికి, ఆ వ్యభిచారిణికి మరణశిక్ష విధించాలి. ఆమెతో వ్యభిచరించిన ఆ పురుషుడేడి? అతన్ని వారు తేలేదు గనుక ధర్మశాస్త్రాన్ని, న్యాయాన్ని అమలు పరచటంలో వారికి శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు అని తెలుస్తోంది. వారి ఉద్దేశ్యమే వేరు. ధర్మశాస్త్రం చెప్పింది సరిగానే ఉంది, అందులో ఏ లోపమూ లేదు. ఇదంతా యేసును చిక్కులో ఇరికించే ప్రయత్నం. ఈయన మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పు చెబుతాడా? ధర్మశాస్త్రం చెప్పిందానికి ఈయన ఎలాంటి అర్థం చెబుతాడు? ఈయనలో తప్పు చిక్కించుకొని ఆయనపై నేరం మోపాలనే ఉద్దేశ్యంతో ఆ సన్నివేశాన్ని వీరే కల్పించారు. ఆ స్త్రీని రాళ్లు రువ్వి కొట్టి చంపాలని వారు రాలేదు. యేసును రాళ్లతో కొట్టి చంపడానికి వారంతా సిద్ధపడి వచ్చారు. మనిషిలో ఏముందో ఎవరూ ఆయనకు చెప్పనక్కర్లేదు. ఆయనకు అంతా తెలుసు. యోహాను సువార్త 2:25 ఇదే మాట అంటున్నది. ఇదంతా చూస్తున్న వారికి ఆమె మీద జాలి లేదు, సానుభూతి లేదు. ఆమెను చెడిపోయిన ఒక వస్తువులాగా చూస్తున్నారే గాని ఒక మనిషిగా, వ్యక్తిగా వారు చూడడం లేదు. అప్పుడు యేసు వంగి నేలపై ఏమో రాస్తున్నాడు. ఆమె వైపు చూడలేదు. ఆమెను తెచ్చిన ఫిర్యాదుదారుల వైపు ఆయన చూడలేదు. నేల మీద ఏమో రాస్తున్నాడు. యేసు రాస్తున్నది ఇక్కడే చెప్పబడింది. ఆయన ఎక్కడా ఏది రాసినట్లు చెప్పబడలేదు. గాని ఈయనను గురించి ఎన్నెన్నో గ్రంథములు రాయబడ్డాయి. దేవాలయ ప్రాంగణంలో నేలమీది ఇసుకలో యేసు ఏమో రాస్తున్నాడు. ఇసుక మీది రాత గాలికి చెదిరిపోవచ్చు, జనం తొక్కితే చెరిగిపోవచ్చు. ఇంతకు యేసు రాస్తున్నాడు. మనకు తెలీదు ఏమి రాస్తున్నాడో. కాని యిర్మీయా గ్రంథం 17:19 అంటోంది, ఇశ్రాయేలునకు ఆశ్రయమా యహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుతారు. నా ఎడల ద్రోహము చేసేవారు యహోవా అనే జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉంటారు. అక్కడ నిలిచి ఉన్న వాది ప్రతివాదులు అందరి పేర్లు ఆయన రాస్తున్నాడు. మనిషి అసలు పేరు పాపి. కీర్తన 90:8, మా దోషములు నీవు నీ ఎదట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు పాపరహితుడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన తీర్పరి. ఆయన రక్షకుడు, ప్రభువు. శిక్ష విధించడానికి, క్షమించడానికి ఆయనకు అధికారమున్నది. ఆయన నీకు రావలసిన శిక్ష తానే భరించి నీకు విడుదల ప్రసాదించాడు. పాపము లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయవచ్చు అన్నప్పుడు అందరి మనస్సాక్షి నేను పాపిని అని ఒప్పించింది. పాపము లేనివాడు యేసు ఒక్కడే. వెయ్యాలంటే ఆయన మాత్రమే రాయి వేయగలడు. గాని ఆయన ఆమె పాపాలను క్షమించాడు. ప్రతి ఒక్కడూ తాను పాపి అయినా ఇతరులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అది వేషధారి లక్షణం. ఆ స్త్రీ పాపం చేసింది. యేసు ఆమెకు, ఆమె పాపానికి మధ్య తన సిలువను తెచ్చిపెడుతున్నాడు. కన్యకుమారుడైన యేసు సిలువ మీదికి వెళ్ళి అందరి కోసం, ఈ స్త్రీ కోసం కూడా బలియాగం కాబోతున్నాడు. యేసు వ్రేలి రాత ప్రతి ఒక్కడూ చదివాడు. అందరి పేర్లు ఆయన రాశాడు. ఆ గుంపులో వయోవృద్ధుడు మొదలుకొని చిన్నవాని వరకు పాపుల జాబితాలో అందరి పేర్లు ఉన్నాయి. నేను నీకు శిక్ష విధించను, నేను నీ రక్షకుణ్ణి అన్నాడు యేసు ప్రభువు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి పాపికి క్షమాపణ లభిస్తుంది. మనిషి పాపక్రియలు చేయబట్టి పాపికాడుగాని తాను పాపి కాబట్టే పాపాలు చేస్తున్నాడు. గనుక పాపి యేసును నమ్మితే, ఆయన దగ్గరికి వస్తే పాపాలు క్షమించి యేసు అతన్ని రక్షించి అతని జీవితానికి తానే ప్రభువై పరిపాలిస్తాడు. రక్షించబడిన ఆ స్త్రీ మరల పాపం చెయ్యదు. ఆమె పరిశుద్ధురాలైంది. 12:20-21 యేసు తానే లోకానికి వెలుగును అని స్పష్టంగా చెబుతున్నాడు. యేసు మానవుణ్ణి పాపము నుండి విమోచించడానికి వచ్చాడు. అంతేకాదు, దేవుణ్ణి లోకానికి ప్రత్యక్షపరచడానికి వచ్చాడు. యేసే జీవాహారం, వెలుగు, జీవజలం. యేసే దేవుడు, దేవుని కుమారుడు. భౌతిక సంకేతాల ద్వారా ఆధ్యాత్మిక సత్యాలను మనకు నేర్పిన పరమ బోధకుడు యేసు. పరమరక్షకుడు, పరమవైద్యుడు యేసే. ఆయన స్వయంభవుడు. మన ప్రతి అక్కరా తీర్చగలవాడు, సృష్టికర్త. యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. పరిసయ్యులన్నారు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదు. యేసు అన్నాడు, నేను ఎక్కడినుంచి వచ్చానో ఎక్కడికి వెడతానో నేనెరుగుదును, గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నా నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వస్తున్నానో ఎక్కడికి వెడుతున్నానో మీరెరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు, నేనెవరికీ తీర్పు తీర్చను. నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము, గనుక నేను తీర్పు తీర్చినా నా తీర్పు సత్యమే. ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకునేవాణ్ణి, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. వారడిగారు, నీ తండ్రి ఎక్కడున్నాడు? యేసు అన్నాడు, మీరు నన్నైనా నా తండ్రినైనా ఎరుగరు. నన్నెరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఆయన దేవాలయంలో బోధిస్తూ కానుక పెట్టి ఉన్నచోట ఈ మాటలు చెప్పాడు. ఆయన ఘడియ ఇంకా రాలేదు గనుక ఎవ్వరూ ఆయనను పట్టుకోలేదు. యేసు అన్నాడు, నేను లోకానికి వెలుగును. వ్యభిచారిణిని తీర్పు కోసం తెచ్చి అక్కడ ఉంచినప్పుడు యేసు వారందరి పాపస్వభావాన్ని బయటపెట్టాడు. ఆ స్త్రీయే కాదు, మీరందరూ పాపులే అని ప్రభువు తీర్పు చెప్పాడు. యేసు వెలుగులో అన్ని పాపాలు బయటపడతాయి. లైట్లు వెలగ్గానే నల్లులు ఎలుకలు బొద్దింకలు పరిగెత్తిపోతాయి. వెలుగు పాపాన్ని బట్టబయలు చేస్తుంది. అందుకే శాస్త్రులు పరిసయ్యులు వెళ్ళిపోయారు. దేవుడు వెలుగు. 1 యోహాను పత్రిక 1:5 ఆయన పరిశుద్ధత, ఆయన న్యాయము సంపూర్ణమైనవి. భౌతికంగా మనకు వెలుగు కాంతి కావాలి. దీనిని గురించిన భౌతిక విజ్ఞానం ఎంతో విస్తృతమైనది. వీటిని గురించి శాస్త్రజ్ఞులు ఎడతెగని పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వెలుగు లేనిదే రంగు లేదు. ఏది ఏమైనా వెలుగు మర్మం తెలియకపోయినా అందరము వెలుగును అనుభవిస్తున్నాము, ఆనందిస్తున్నాము. యేసు ఆధ్యాత్మికమైన వెలుగు. యెషయా గ్రంథం 35:8 మూఢులైనా దానిలో నడుస్తూ తోవ తప్పరు. వెలుగు లేకుండా ఎంత మంచి దారైనా అపాయమే. పాదాలకు దీపం ఉండాలి, త్రోవకు వెలుగు ఉండాలి. వెన్నెల కాదు, ఇది సూర్యకాంతి. యేసును వెంబడించే వారికి జీవపు వెలుగు ఉంది. పర్ణశాలల పండగలో దీపాలతో అలంకరించబడిన దేవాలయంలో నిలిచి ప్రభు అన్నాడు, నేనే లోకానికి వెలుగును. ఈ లోకారణ్యంలో యేసే మనకు అగ్నిస్తంభం, మేఘస్తంభం. యేసు సాక్ష్యాన్ని మతనాయకులు సవాలు చేస్తున్నారు. యేసుకు తాను ఎక్కడ్నుంచి వచ్చింది తెలుసు. మనుషుల ఊహపోహలు కావు. యేసుకు ఆయన తండ్రికి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. శరీరం ఆధారంగా తీర్పు చెప్పకూడదు. పరలోకమంతా యేసుతో ఉంది. యేసు సాక్ష్యం దేవుని ప్రత్యక్షం. మతనాయకులారా, యేసు సాక్షాత్కారం ఎదట మీ బుకాయింపులు నిలవవు. యేసు ఎవరనుకున్నారు? ఆయన దేవుని అద్వితీయ కుమారుడు. 20:17 యేసు మగ్దలేనే మరియతో అన్నాడు, నా తండ్రి మీ తండ్రి అయిన వాని వద్దకు నేను ఎక్కి వెడుతున్నాను. మనం యేసుక్రీస్తును నమ్మి ఆయనను బట్టి దేవుని బిడ్డలమవుతున్నాము. గాని యేసు అలా కాదు. త్రిత్వంలో ఆయనకు కుమారత్వపు స్థానం ఉంది. అది నిత్యమైనది, శాశ్వతమైనది. యేసు దేవుణ్ణి తండ్రి అబ్బా అనగలడు. ఆయన దేవుని కుమారుడు. మనం ఆయన్ను బట్టి దేవుని బిడ్డలమవుతున్నాము. యేసు నాటి మతనాయకులతో అన్నాడు, నన్ను మీరు ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగిన వారవుతారు. దేవాలయంలో కానుక పెట్టి ఉన్న చోట అది స్త్రీల విభాగం. ఇక్కడికే వారు వ్యభిచారిణైన స్త్రీని ఈడ్చుకువచ్చారు. 21:30 యేసు రానున్న నాశనాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. వారిని మేల్కొల్పుతున్నాడు. మరి ఒకప్పుడు ఆయన వారితో అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు, గాని మీ పాపములోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. అందుకు యూదులు చెప్పుకోసాగారు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్తున్నాడే, తనను తానే చంపుకుంటాడా? అప్పుడు ఆయన వారితో అన్నాడు, మీరు కిందివారు, నేను పైన ఉండేవాణ్ణి. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని కాను. మీ పాపములోనే ఉండి మీరు చనిపోతారని మీతో చెప్పాను, నేనే ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోతారు. కాబట్టి వారు అడిగారు, నీవు ఎవరివి? యేసు వారితో అన్నాడు, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెబుతున్నానో వాడినే. మిమ్మను గూర్చి చెప్పడానికి, తీర్పు తీర్చడానికి చాలా సంగతులు నాకున్నాయి, గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన వద్ద విన్న సంగతులే లోకానికి బోధిస్తున్నాను. తండ్రిని గూర్చి ఆయన తమతో చెప్పాడని వారు గ్రహించలేదు. యేసు అన్నాడు, మీరు మనుష్యకుమారుణ్ణి పైకెత్తినప్పుడు నేనే ఆయనను అని, నా అంతట నేనే ఏమీ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యమునే నేను ఎల్లప్పుడూ చేస్తాను. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఈ సంగతులు మాట్లాడుతూ ఉండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచారు. ఆయన తనను తాను చంపుకునే అవసరమేమొచ్చింది? ఆయన అనేకులకు ప్రతిగా విమోచనక్రయంగా తనను తాను ఆహుతి చేసుకున్నాడు. ఆయనను చంపిన వారి కొరకే ఆయన చనిపోయాడనేది వాక్యాక్షర సత్యం. 1 కొరింథీ 2:14 ఆత్మ విషయాలు ఆత్మానుభవము చేతనే వివేచించదగినవి. యేసు పైనుండి వచ్చినవాడు, మిగతా మనుష్యులందరూ కిందివారు. అదీ తేడా. యేసును నమ్మని వారంతా తమ పాపములలోనే నశిస్తారు. నీ తండ్రి ఎవరు? నిన్ను నీవు చంపుకుంటావా? నువ్వెవరు అని ప్రశ్నిస్తున్నారంటే వారు యేసును నమ్మరు, నశిస్తారు. అదీ దానికి అర్థం. తండ్రి మాటలే యేసు మాటలు, తండ్రి మనస్సే యేసు మనస్సు. మరి మన సంగతేమిటి? యేసు మనస్సే మన మనస్సు, యేసు మాటలే మన మాటలు. మీరు మనుష్యకుమారుణ్ణి పైకెత్తుతారు అంటే శిలువ వేస్తారు. యేసు మరణం మనకు విమోచనాత్మకమైనది. యేసు తన తండ్రి చిత్తం నెరవేర్చాడు. దైవాశీస్సులు. ఆమేన్.